మంచివి, నక్షత్రాలు మంచివి, ముహూర్తాలు ఏవి మంచివి, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. దాంతోపాటుగా అసలు శుచికి సంబంధించిన విశేషాలు కూడా, జాతాశోచ మృతాశోచ్యాది విశేషాలు కూడా అత్యద్భుత శాస్త్రం అగ్నిపురాణం, అందులో మనం చెప్పుకున్నాం. అంబికావారి అష్టాదశ పురాణాల్లో ఈ 15వ పురాణం అగ్నిపురాణము అంటే, తక్కిన పురాణముల కంటే దీనికి ఒక విశిష్టత ఏమిటంటే, ఇది శాస్త్రం. తక్కినవి పురాణ కథలు ఎక్కువ ఉంటాయి, ఇందులో అలా కాకుండా శాస్త్రం ఎక్కువ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అందుకే శాస్త్రానికి విలువ ఎక్కువ. ఇందులో శౌచాలు అశౌచాలు గురించి చెప్పుకున్నాం. ఒక్కోసారి చెప్పాడు, మరణంలో ఉండగా మరొక మరణం సంభవిస్తే దానికి అప్పుడు ఏం చేయాలి, చాలా క్రిటికల్ పాయింట్స్ అన్ని బాగా చెప్పాడు. ఒక వ్యక్తికి ఇంటి పేరిటి వాళ్ళు ఎవరో వెళ్ళిపోయారు, వాడికి అశుచి వచ్చింది, 11 రోజుల పాటు కార్యక్రమాలు 11వ రోజు కానీ శుద్ధి అవ్వదు. ఈ 11 రోజులు మధ్యలోనే 5వ రోజునో 6వ రోజునో ఇంకో అశుచి వచ్చింది, అప్పుడేం చెయ్యాలి? వాడు చెప్పాడు, మరణాశోచ్యం మరణాశోచ్యంతో పోతుందిట. అంటే మొదటి మరణంలో రెండో మరణం వస్తే మొదటి మరణమే లెక్క, మనకి రెండోది లెక్కలేదన్నాడు. అది ఎంత సుఖం దీనివల్ల. 6 రోజులు అయ్యాక మళ్ళీ 6వ రోజు తర్వాత మళ్ళీ ఎవడోడమన్నాడండి అంటే, ఈ 1వ రోజు నుంచి ఇంకో 11 రోజులు పటక్కర్ లేకుండా మరణంలో మరణం వస్తే మొదటి దానికి ఆఖరి రోజు శుద్ధితో అది అయిపోతుంది. సోతకాశోచకం కూడా సోతకాశోచ్యంతో పోతుంది. మరణం మరణేనే వసోతకం సోతకేనతు ఉభయేరపి యత్పూర్వం తేనాశౌచేన శుద్ధ్యతి. ఎంత హాయి, మొదటి మరణంతో మనకి సంబంధం. మరణం మధ్యలో వచ్చిన మరణం రెండవది అశౌచ్యంకి మన పట్టక్కర్లా అదనమాట. ఇలా జరిగిన వాళ్ళు ఉన్నారు. ఈ అనుమానాలు చాలామంది ధర్మ సందేహాలు అడుగుతారు. రేపు 16వ తారీఖు నాడు మళ్ళీ లైవ్ ఉంటుంది, దీపావళికి ముందు నరక చతుర్దశి నాడు, రాబోయే కార్తీక మాసం దీపావళి దృష్టిలో పెట్టుంది. అలాంటి లైవ్ కార్యక్రమాలు అంటే ప్రత్యక్ష ప్రసార ధర్మ సందేహాల కార్యక్రమాల్లో దూరదర్శన్లో ఒకప్పుడు నేను చేసినప్పుడు అడిగారు ఒకరు, అయ్యా తండ్రి గారు పోయారట, 5 రోజులు 6 రోజులు అశుచి జరిగింది, మధ్యలో వాళ్ళ అమ్మ కూడా అమ్మందిట, పోయిన భర్త మీద వెంగెట్టుకుని పాపం ఈవిడ కూడా, ఆయన లేకుండా నేను ఇడ్లీ ఎలా తింటాను అనుకుని పాపం ఇద్దరం కలిసి తింటామని వెళ్ళిపోయింది పాపం. ఆ పొజిషన్లో ఇప్పుడు ఏం చెయ్యాలి అని అప్పుడు ఇదన్నమాట చెప్పింది, మరణం మరణేనేవా, మరణం మధ్యలో మరణం వస్తే మొదటి దానిని మాత్రమే పూర్తిగా పాటిస్తే రెండో దాన్ని పాటించక్కర్లా, అక్కడ అశుద్ధి అయిపోయినట్టే. అలాగే సోతకం కూడా సోతకంతో పోతుంది. అదే మరణం మధ్యలో జననం వస్తేనో జన్మాశోచ్యం మాత్రం తొలగదట, అది మటుకి సంబంధంలా. మరణం మరణమే, సోతకం సోతకమే. కానీ ఏదో ఉదాహరణకి కొడుకు 6వ రోజు మైల్లో ఉన్నప్పుడు పిల్లవాడిని కన్నాడు, కొడుకు కన్నాడు కోడలు కందని అక్కడ ఉద్దేశం నేను చెప్పేది, మళ్ళీ లేనిపోయిన ప్రశ్నలు చూస్తున్నాం సమాధానాలు చెప్పలేక. అంటే కోడలంటే ఇంటి పేరే కదా, మరి అప్పుడు ఈ 10 రోజులు పట్టాలి అది పట్టాలంటే ఈ అశుచి అశుచి మళ్ళీ జాతాశౌచము జాతాశౌచము రెండూ పట్టక తప్పదు. మరణం మధ్యలో జననం వస్తే మటుక్కి జననం పండుగ లాంటిది కనుక ఆ అశౌచ్యాన్ని దీంతో లెక్కేయకూడదు. అంచేత ఈ శుద్ధి అయిపోయిన తర్వాత మళ్ళీ యథాప్రకారంగా అది కూడా శుద్ధి అయ్యేదాకా పట్టవలసిందే. అసలు వాడే ఓడపోడుతున్నాడు, శుభ్రంగా మైలా కలిపేసుకుంటున్నారు, ఇంకోటి పట్టేసుకుంటున్నారు, క్రమంగా అన్నీ కలిసిపోయాయి. నేను 3వ రోజు అండి ఇవాళ గుళ్ళో ప్రదక్షిణ చేస్తున్నాను, ప్రసాదం తినొచ్చా అని అడుగుతుంది ఒక ఆవిడ. గుళ్ళో ప్రదక్షిణ చేశాక ఇంకా ప్రసాదం దగ్గరేమిటి, 5 గంటలకి ప్రదక్షిణకు వచ్చింది 3వ రోజుట బయట ఉన్నాక. ఒక్క ప్రసాదం దగ్గర మాత్రం ఎందుకో ఆవిడ కొంచెం భయం వేసిందిట, సంతోషం తల్లి. గురువుగారికి దండం పెట్టి ముట్టుకుని పోయిగా, మీకు ఆ ప్రశ్న ఎక్కడా అంటే నాకు పాదాలు పట్టుకు దండం పెట్టి గుళ్ళోకి వచ్చానండి శంకరమఠంలో హైదరాబాద్లో. అన్ని ప్రదక్షిణ అన్నీ అయిపోయి అన్ని హాయిగా ప్రసాదం ఇస్తున్నారండి, ఇప్పుడు ఈ ప్రసాదం తినొచ్చాను. నా నువ్వు పట్టుకున్నావు, అమ్మవారిని పట్టుకున్నావు, అర్చక స్వామి వారిని నెత్తిపై శతకం పెట్టించుకున్నావు, ఇంకొక ప్రసాదం దగ్గర ఏముంది, శుభ్రంగా తిని ఓ బస్తా పట్టుకెళ్ళి తల్లి అన్నాను. గారికి ఏం చేయను, ఇంక దానికి ఏం చేయగలను. ఆ రాత్రి చల్లో ఇంటికి వచ్చి పక్కనే రూమ్ కనుక అదృష్టవశాత్తు తలారా మళ్ళీ ఈ బట్టలన్నీ అందులో ఆ రోజు ఇలాగే మంచి జిగేల్మనే బట్టలు వేసుకెళ్ళాం. ఈ జిగేల్మనే బట్టలు మళ్ళీ తడిపితే అక్కడ ఇస్త్రీ చేసేవాళ్ళు లేడు, ఇస్త్రీ చేస్తే అక్కడేమో 25 రూపాయలు, ఉతకడం కంటే ఇస్త్రీకి రేట్ ఎక్కువ అక్కడ. అయ్యా ఎన్ని గొడవలు, వాడిచ్చే డబ్బులు ఇస్త్రీలకు సరిపోయేవి నాకు. అందువల్ల కలియుగంలో సమస్తమైన శాస్త్రశుద్ధులకు సంబంధించినవి వదిలేస్తే మనం చెప్పలేం, కానీ ఈ విషయాల్లో కొంచెమైనా కనీసం పాటించబడాడు దేవతా కార్యక్రమాదుల్లో, లేకపోతే ప్రమాదం అంట. తర్వాత ఒక్కోసారి అంత కార్యక్రమం అయిపోయింది అశుచి, ఆఖరి 11వ రోజు శుద్ధి, ఈ 11వ రోజు వచ్చింది అనుకుందాం అశుచి కర్మగాలి. 11 రోజులు హాయిగా శుద్ధి స్నానం చేసామండి, మా ఇంటి పెరటివాడి తోటి వదిలిపోయింది పెంట అనుకున్నాం, మళ్ళీ ఈరోజు ఇంకోటి పోయాడంటే ఏమిటి? రాత్రి 12 గంటల లోపు కనుక వార్త వస్తే చచ్చినట్టు మళ్ళీ 11 రోజులు పట్టవలసిందే శుచి అయిపోయాక, శుద్ధి అయిపోయాక. కానీ రాత్రి 12 దాటి వస్తే మాత్రం వాడు ఏమని చెప్పాడు, పట్టక్కర్లేదు అన్నాడు. అప్పుడు సపిండులకి రాత్రి 12 దాటిన కారణం చేత అశౌచం పనికిరాదు. ప్రాతకాలంలో వస్తేనో 11వ రోజు శుద్ధి అవ్వడానికి ముందు తెల్లవారుజామున వచ్చినా దాన్ని కూడా మీరు పట్టక్కర్లేదు. తర్వాత సాధ్యమైనంత వరకు మైలవారి భోజనం తినరాదు. ఎవరైనా ఇంటి పేరటి వాళ్ళు ఇంకోళ్ళు పోయినప్పుడు మైలు ఉంటుందిగా 11 రోజులు, ఆ టైంలో వాడు పిండి వంటలతో భోజనం పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో తినకండి, స్నానం అయ్యాకే తినాలి. మైలు లేకపోతే గొడవ లేదు, కేవలం తెలుసున్న వాళ్ళు పోతేనో లేకపోతే మీ ఇంట్లో అద్దెకున్న వాళ్ళు ఎవరన్నా పోతే, ఇంటి పేరటి వాళ్ళు కాకపోతే మీకేం దోషం లేదు. ఆ పూటతో శవం వెళ్ళిపోయిన తర్వాత మనకే దోషం లేదు, కానీ ఒక్క మైలతో ఉన్నవాడి చేతి భోజనం తినడం పరమ దోషం, రజస్వల భోజనం దోషం. ఇక సంస్కారం జరగలేదు, ఒక్కొక్కడు పోయిన విషయం 10 రోజులదాకా తెలియదు. ఈ మధ్యన ఎవరు అగ్రహారంలో పోతే పాపం 3 రోజులదాకా దుర్వాసన వచ్చి కుళ్ళీదాకా వాసన తెలియలేదట, శవం కూడా బయటికి పాపం. అది పోయిన చాలా రోజుల దాకా తెలియకపోతే సంస్కారం చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంటే దహనకాండ చేయించేవాళ్ళు కూడా ఆ వాసన తట్టుకోలేక దూరంగా ఉంటారు, చేయించేటటువంటి అపరబ్రహ్మగారు కూడా దగ్గరుండి చేయించలేడు, ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి. అప్పుడేం చెయ్యాలి? శ్రీహరిస్మరణ చేసి శవాన్ని ఎందులైనా తోచేసినా పర్వాలేదట చెప్పాడు అక్కడ. స్వర్గో మోక్షో హరిస్మృతే శ్రీహరి వాసుదేవ నారాయణ నారాయణ అనుకుంటూ తోసేయమన్నాడు. అంటే సంస్కారానికి కావలసిన పనులన్నీ చేయలేం. సాధారణముగా ఎక్కువ మందికి అనుభవం ఉంది, చూస్తూనే ఉన్నారు కదా. ఒక వ్యక్తి చచ్చిపోయిన వెంటనే అపరకర్మలు చేయించేటటువంటి పురోహితుడు వస్తాడు, వచ్చి స్నానం చేయించడాలు, ఈ వారసుల చేత కర్మకాండ చేయించే వాళ్ళ చేత శవాన్ని తీసుకుపోయేంత వరకు కొన్ని కార్యక్రమాలు అయ్యాక చిత ఏర్పాట్లు, నిప్పు పెట్టడం, ఇవన్నీ జరుగుతాయి సంస్కారం. ఆ సంస్కారానికి చెయ్యవలసిన ఏర్పాట్లు కుళ్ళిపోయిన శవానికి చెయ్యలేరు కదా, స్నానం చేయించలేరు, దుర్వాసన వస్తుంది, పురుగులు రావచ్చు, లేదా విసుగు వస్తుంది. అందువల్ల అటువంటిప్పుడు ఆ సంస్కారం ఏం చేయకుండా తీసుకుపోయి తగలబెట్టేసినా, లేదా ఎక్కడన్నా దూరంగా పాతి పెట్టేసినా, ఆ సమయంలో హరిస్మరణ తప్ప ఇంకా వేరే సంస్కారము చేయవలసిన అవసరం లేదని చెప్పారు. గంగానది వంటి దివ్య నదులలో కనుక అస్థికలు కలిపితే ఆ వ్యక్తులకు చాలా శుభము. అస్థి అంత తొందరగా నాశనం కాదట, అస్థికలు ఈ నదుల్లో జీవనదులలో అంటే గంగా గోదావరి వంటి తూర్పుకి ప్రవహించేటటువంటి నదులలో కనుక కలిపితే ఆ నదిలో ఎంతకాలం ఉంటుందో ఆ ఎముక దానికి 1000 సంవత్సరాల పాటు స్వర్గంలో ఒక ప్రతి ఉంటుంది, ఎంత పాపాత్ముడికైనా సరే. అందుకే అస్థిని మజ్జనం అనేది చాలా గొప్ప కార్యక్రమం. పరమపతితుడైనటువంటి ప్రేతాత్మను ఉద్దేశించి నారాయణుడికి దానం చేస్తే ఆ క్షణమే వాడికి కూడా శుభం కలుగుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాడు, అనుక్షణం ఇలాంటి వాటిని చదవడానికి వినడానికి కొందరు భయపడుతూ ఉంటారు అజ్ఞానంతో. గరుడ పురాణం ఎప్పటికి కూడా చచ్చిపోతే తప్ప ఉత్తప్పుడు చదవడేటండి వీళ్ళు, అంటే వేదవ్యాసుడు పిచ్చాడా? 24 గంటలు చదవండిరా అంటే చచ్చినప్పుడు మాత్రమే చదువుతామండి అని. అది చచ్చినప్పుడు కాదు, బతికున్నప్పుడు తెలుసుకుని చచ్చిన వాడికి చెయ్యమని ఉద్దేశం. అది ఎవడు మొదలెట్టాడో కానీ చచ్చిన వాడి ఇంట్లో చదవడం మొదలెట్టాడు. అది ఎప్పుడు మీరు రోజూ పారాయణ చేయండి. గరుడ పురాణం ఏం చేయాలి, దానికి నిత్య పారాయణ చేయాలి. అసలు చచ్చిపోయిన వాడి ఇంట్లో చేయకూడదని చెప్తున్నాడు ఇందులో కూడా. గరుడ పురాణములో చచ్చిన వాడి ఇంట్లో ఎప్పుడు పారాయణ చేయకు. చచ్చిపోయిన వాడు వంక పెట్టి భార్యకి వాళ్ళకి వినిపించడం మంచిదే, కానీ పారాయణం చేయకూడదు. శ్లోకాలు చదవడం, కథ మాత్రమే చదవాలి. శ్లోక పారాయణము కానీ లేకపోతే ఆ విశేషాలు కానీ ఉత్తర రోజుల్లో తెలుసుకోవాలి. ఎప్పుడు ఉత్తర రోజుల్లో తెలుసుకుంటే చచ్చాక ఏం చేయాలో తెలుస్తుంది.
మనం ఇల్లు తగలబడేటప్పుడు వాటర్ కోసం నుయ్యి తవ్వుతామా? తవ్వం. నుయ్యి ముందు తవ్వి పెట్టుకుంటే అప్పుడు కంపలు అంటుకున్నప్పుడు కాస్త పోయచ్చు. అలాగే హాస్పిటల్ అనేది రోగాలు వచ్చాక అప్పుడు కడితే కాదు, ముందు హాస్పిటల్ కట్టాక రోగాలు వచ్చినప్పుడు అందులోకి తీసుకెడతాం. ఎప్పుడో రోగాలు వస్తాయి కదా అని ముందు కట్టుకోవాలి. అలాగే గరుడ పురాణము, అగ్ని పురాణం వంటి పురాణములు ముందు చదవాలి. ఇక మీదట మన భక్తులు చక్కగా అందరిళ్లలో పారాయణ చెయ్యండి, చదవండి, కష్టపడి చదవండి. ఇక్కడ ఒక మాట చెప్పాడు, ఎందుకనంటే ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక సమయంలో ప్రతి వ్యక్తి వెళ్ళిపోక తప్పదు. శ్రీమన్ నారాయణుడు అన్నట్ట. ఏమని? ఎంతటి ఒకప్పుడు శ్రీమన్ నారాయణుడు అన్నాడు, పత నాయన్లారా, ఎందుకురా మరణం అంటే భయపడి ఆ విషయాలు వినకుండా భయపడిపోయి ఈ గరుడ పురాణాదులు కేవలం మరణించిన వారింట్లోనే చదువుతారు, అందుకని చెబుతానమాట. శ్రీ మహావిష్ణువు అన్నాడు, జగత్తులో ఉన్నవారంతా ఏదో ఒకరోజు మరణించవలసిన వారే, ఈ విషయం గుర్తుపెట్టుకో. అందుకే నేను గరుత్మంతుణ్ణి శ్రోతగా చేసుకుని మీకు ఈ విషయం చెప్పాను. దృష్ట్వా లోకాన్ మ్రియమాణాన్ సహాయం ధర్మమాచరేత్ పతతాం భుక్తి ముక్త్యాది ప్రదయేకో హరిధ్రువం పతనాత్రాయతే యస్మాత్ తస్మాత్ పాత్రం జనార్దనయ అక్షయ పుండరీకాక్షస్తత్ర దత్తం ననశ్యతి. నాయనలారా, మీరు పతనం అయిపోకుండా మిమ్మల్ని రక్షిస్తాను, అందుకే నన్ను జనార్దనుడు అన్నారు. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ శరీరములు ఎప్పుడో ఒకప్పుడు ధాముని పడిపోతాయి. ఇంట్లోనో, అరణ్య మధ్యంలోనో, ప్రయాణ మధ్యంలోనో, జల మధ్యంలోనో, అగ్ని మధ్యంలోనో, ఎక్కడ ఏ క్షణంలో మీకు రాయబడిందో మీకు తెలియదు. అందుకే నిరంతరం వీలున్నప్పుడల్లా ధర్మ సంబంధమైన తెలుసుకోండి, జీవప్రయాణం తెలుసుకోండి, జీవప్రయాణంలో చేయవలసిన పనులు తెలుసుకోండి, మీరు ధర్మాచరణం చెయ్యండి. మీ కూడా ఎవడూ రాడు ఆయన చెప్పేశాడు, మీ కూడా ఎవడూ రాయడు, ఒక్క ధర్మం మాత్రమే వస్తుంది. కానీ చచ్చిపోయిన మగవాడి వెంట వెళ్లే అధికారం ఒక్క ఆవిడ పొందుట, పతివ్రత అయిన భార్య తప్ప ఆవిడ మాత్రం వెళ్ళగలదట. ఏమైనా మా ఇంట్లో వెడతా, అటు సూర్యుడు ఇటు పడిచినా సరే అని భక్తితో కోరుకునేటటువంటి పతివ్రత మాత్రం వెళ్ళగలుగుతుంది. లేదా మా ఆయన చచ్చాక కూడా వాడిని అంతు తోస్తాను అని కసిగా తిట్టుకునే వెళ్ళం కూడా వెళ్ళగలుగుతాడు. ఈ రెండు పెడతారు. రెండు భగవంతుడు చాలా గొప్పవాడండి. ఒక్కోసారి నవ్వు వస్తాయి నాకు, తమాషాగా ఉంటాయి కొన్ని. ఇవాళ సిటీ గబులకు ఒక ఆవిడ ఉత్తరం రాసింది, ఆ ఉత్తరం తేలేదు, మర్చిపోయాను. బహుశా శుక్రవారం కానీ గురువారం కానీ వినండి. గురువు గారండి, మీరు సిటీ కేబుల్లో చక్కగా నవ్వుతూ కనపడతారు, కానీ తీరా మీ దగ్గరకు వచ్చరికి మీ మాకు భయం వేస్తుందండి, కొంచెం సీరియస్గా ఉంటారు, ఎక్కువసేపు మాట్లాడరు, ఎవరికి ఛాన్స్ ఎవరంటే నేను నవ్వుకుని సమాధానం చెప్పానమాట. నేనే కనుక నిజంగా ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ కాసేపు కూర్చోబెట్టి మాట్లాడడం మొదలెడితే ఇక అప్పుడు ఈ గురువుగారు పురాణం చెప్పక్కర్లా. ఆ తర్వాత ఈ ఏ కార్యక్రమాలు ఉండవు, పీఠాలు లేవు, జపాలు ఉండవు, 24 గంటలు వచ్చి కూర్చుంటూనే ఉంటాడు, ఒకడో కదలడు. అసలు నాకు ఎందుకో తెలియదు కానీ మానవ సంపర్కం, భగవంతుడు ఏది ఇష్టం లేదో చేయిస్తాడు. మానవులతో ఎక్కువసేపు కూర్చోడం ఇష్టం ఉండదు, ఏకాంతం కూర్చుంటాను. నా సంగతి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, నిమిషంలో పంపించేస్తాను, అంతకంటే ఎక్కువ ఎంగేజ్ చేయలేను, హాయిగా ప్రశాంతం కూర్చుంటాను. ఇలా ప్రశాంతంగా ఇంటికి వచ్చిన వాడితో ఎక్కువ మాట్లాడకుండా గింటేస్తే కూడా ఏదో రకంగా ఈర్ష్యాసుయాదులతో సద్గురువుల మీద వేయవలసిన 4 బాంబులు వేస్తారే, ఈ 24 గంటలు మిమ్మల్ని పెట్టు కూర్చుంటే తర్వాత బతకగలుగుతాడా? అందుకని వీడి జపం తపం అన్నీ పోయి ఇంకా తర్వాత మళ్ళీ అది పునర్మూషికో భవ. అందుకని కొన్ని కొన్ని నవ్వు వస్తాయన్నమాట. నిజంగానే ఎట్టి పరిస్థితులలో ఆవిడ అన్నది కరెక్ట్, మీ ఇంటికి 4 సార్లు తిరిగి 1-2 నిమిషాలు మాట్లాడాలంటే మీరు ఎక్కువసేపు మాట్లాడండి గురువుగారు, ఆ విషయం మీతో చెప్పలేక ఉత్తరం రాసేసానండి అంది ఆవిడ. మంచి ఆవిడ, నిజమే. నేనే కాదు మీరు కూడా, ఎవడు ఎక్కువగా స్నేహం పెంచుకుంటాడో, ఎవడు ఎక్కువగా ఈ లౌకిక ప్రపంచాల్లో ఉన్న మనుషులతో కలిసి ఉంటాడో అటువంటి వాడికి మోక్షం పోతుంది. వాళ్ళకి మనకు ఎంతవరకు సంబంధం అంటే ధర్మ సంబంధమైన అడిగితే చెప్పి పంపించేయడమే. తర్వాత నీకెందుకు ఏ అంటే మీకు ఏమాత్రం వస్తుంటుందంటే మీ పిల్లలు ఎంతమంది అండి, ఇవన్నీ వీడికి ఎందుకు? ఇలాంటి వాటికి శిష్యుల్ని రానిస్తే కొద్ది రోజులు పోయాక గురువుగారు నెత్తి మీద కొట్టడం మొదలెడతారు వాళ్ళు. అక్కడి నుంచి వాడికి భయం, వీడికి భయం. అందువల్ల ఏంటంటే మీ నేననే కాదు మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, అనవసర సంపర్కం, అధికంగా గురువుగారితో ఫోనుల్లో మాట్లాడడం ఇవన్నీ కట్ చేసుకోండి. మోక్షం కావాలనుకుంటే కాదని, మేము పతనం అయిపోవాలనుకుంటే వేరే విషయం, కానీ మనం మోక్షాసక్తులం, ఏదో ఒకరోజు పోయే శరీరం అని చెబుతున్నాడు పదే పదే. అందుకని మనకి ఎంతవరకు ఈరోజు ఈ పూజ చేయవచ్చా లేదా, ఈ ధర్మం చేయవచ్చా లేదా,
గురువు గారు మీకు ఏదైనా సేవ కావాలా లేదా వద్దా, ఇంతే ఇంతకుమించి అనవసరం. ఇంకా ఫోన్ చేసి ఏమండి గురువు గారు అండి ఈ పూట అంటే మీరు పులిహేర చేసుకుంటారా అండి, ఆ పులిహేరలో వేరుశనగ గుళ్ళే వేశారా అండి, మీరు చెప్పినట్టు జీడిపప్పు వేశారండి, అసలు ఏమి వేసుకొని నేనేం తిన్నాను అంచేత మీరేం వేసినా మొహమాటలు లేకుండా చెబుతా, మీకు దేవత అనుగ్రహం పొందడం కోసం నివేదన ఎలా చేయాలో చెప్పాను తప్ప మిమ్మల్ని జీడిపప్పు వేసి కిస్మిస్ చేసి రోజు చేసి పెట్టి మిమ్మల్ని తినమని నన్ను తినమని నాకు పెట్టమని ఎప్పుడు అడగల. అవునా? అవేం వద్దు, అనవసర ప్రసంగం వద్దు. భక్తితో చక్కగా వాసుదేవ పరంధామ మంత్రం చేసుకుందాం, మోక్షం పొందుదాం, ఇదే నియమం. ఆ విషయంలో ఇక్కడ చెబుతున్నది ఏంటంటే ఒక గొప్ప విషయం, కొంచెం నవ్వొచ్చినా ఒక్కొక్కసారి బాధ కలిగినా ఇది అద్భుతమైన విషయం. నిత్యం నా భర్తే దిక్కు, నా భర్తను నమ్మాను ఆయన లేకపోతే ఉండలేను అనుకున్న పతివ్రత అయినా చచ్చిపోయాక భర్త పెడుతుందట. బతికుండగా రోజు కొట్టుకు చచ్చిపోతాను మొగుడు, ఈ మొగుడు నన్ను ఏడిపించేస్తున్నాడు, వీడిని అప్పడాల కర్తో కొట్టేయాలి, కొబ్బరికాయతో వాడు గుండు మీద కొట్టాలి అని రోజు తిట్టుకునే పెళ్ళం కూడా వీడు చచ్చిపోయే కసితో చచ్చిపోయేవాడు వెంట పెడుతుందట, అక్కడ కూడా కొడుతుంది. ఈ భార్యాభర్తలు ఇద్దరికీ మాత్రమే తీవ్ర ద్వేషాత్ తీవ్ర ప్రేమాత్ భర్తారం అనుగచ్చతి, అంటే తీవ్ర ప్రేమతో కానీ తీవ్ర ద్వేషంతో కానీ తన భర్తను స్త్రీ అనుసరించగలదు, స్త్రీకి మాత్రమే. భర్తగాడికి ఆ యోగం లేదు, వీడు ఎంత ప్రేమ ఉన్నా ఎంత ద్వేషం ఉన్నా భార్యామణి అనుసరించలేడు. ఎందుకంటే భార్యకి భర్త పుణ్యపాపాల్లో పుణ్యం మాత్రమే భాగం, కానీ భర్తకి భార్య పుణ్యపాపాలతో సంబంధాలు. ఆవిడ ఎంత పూజ చేసుకున్నా మా ఆవిడ ఉపన్యాసానికి ఎడుతుందండి, మా ఆవిడ పూజ చేస్తుందండి, నాకు రాదంటే రాదు. నువ్వు 1000 ఏళ్ళు తపస్సు చేసినా మీ ఆవిడ దాంట్లో ఒక రూపాయి రాదు, ఆవిడ పేరు మీద పెట్టిన పొలం ఆవిడదే, కానీ నీ పేరు మీద పొలం మాత్రం ఆవిడది నీదిని, అది నీ పొలం అయ్యా, నీ పెన్షను, నీ డబ్బులు, నీ ఇల్లు, ఈ భార్యాభర్తలు ఇద్దరివి మగాడివి. కానీ భార్య పేరు మీద పెట్టిన పొలం తీసుకునే అధికారం వీడికి లేదట, భార్య పేరు మీద కట్టిన ఇల్లు భర్తది కాదు. ఆవిడ దయతలు చిస్తేమో చెప్పలేం కానీ ఆయన డిమాండ్ చేయలేడు. ఇప్పటికి కూడా కోర్టులో కూడా అదే లా తెలిసిన మీకు, పెళ్ళాం పేరు మీద ఉన్న హక్కు ఆస్తిలో నాకు కూడా వాటా కావాలని వీడు కోర్టులో వేస్తే డెప్ మీద కొడతాడు జడ్జి గారు. అదే మా ఆయన అండి ఇల్లు కట్టుకుని నా పేరు మీద పెట్టకుండా తన పేరు మీద పెట్టుకుని నాకు వాటా లేకుండా చేశాడని వీడు కోర్టు కడితే ఖచ్చితంగా సగం ఇప్పిస్తాడు. అలాగే భర్త గారి పెన్షన్లో సగం కావాలంటే పెళ్ళానికి ఇప్పిస్తారు, మనువర్తిత, అది మనోవర్తం మొత్తం మీద. కానీ భార్యామణి గారి దగ్గర మనోవర్తులు లేవు. ఈ మధ్యన లేటెస్ట్గా అటువంటివి కూడా ఒక కేసు విన్నాం, కానీ అరుదు ఎక్కడో మొత్తం మీద. ధర్మం ప్రకారం మాత్రం భార్య సొమ్ముతో భర్తకి సంబంధంలా, కానీ భర్త దాంతో భార్యకు ఉంది, అది కూడా సొమ్ము పుణ్యమే, పాపంతో మళ్ళీ లేదట. మొగుడు నేను పొడితొచ్చానేమన్నా డబ్బు తెచ్చాను, ఆ డబ్బు పుచ్చుకుంటున్నావు కదా, నా పాపం కూడా సగం పుచ్చుకోవా అంటే హ్యాబ్బేనే పుచ్చుకొని అంటుంది ఆవిడ, పుచ్చుకోలేదు కూడా. ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. ఇవన్నీ కష్టాలండి మగవాళ్ళకి. మగ జన్మ కంటే అడవిలో మానవ పుట్టడం మంచిదన్నారు అది ఎవరు మొత్తం మీద ఏది ఏమైనా. అంచేత చెప్పొచ్చేది ఏంటంటే పరమపతివ్రత కానీ పరమ ద్వేషంతో ఉన్నవిడు కానీ వీళ్ళు మాత్రం భర్తని అనుసరించగలుగుతారు. యమలోక మార్గం ఎవరికి వారికి వేరుగా ఉంటుంది అన్నాడు. ఇంకా జీవుడికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఉండేది ఎవరు, ధర్మ ఏకో వ్రజత్యేనం ఎత్ర క్వచనగామినం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో వచ్చేది నీ ధర్మమే లేక నీ అధర్మము, ఇది తప్ప ఇంకేది రాదు. నువ్వు మోక్షానికి వెళ్ళాలంటే సన్మార్గంలో వెళ్ళాలంటే నీ ధర్మం నీ కూడా వస్తుంది, నరకానికి పోవాలంటే నువ్వు పాపాలు చేయి ఆ పాపకర్మ నీ వెంట వస్తుంది. అందుకేం చెప్పాడంటే ధర్మ కార్యక్రమం ఎప్పటికప్పుడు ఆన్ ది స్పాట్ చేయి. సహ కార్యమధ్య కుర్వీత పూర్వాహ్నే చాపరాహ్నికం, స్వహ అంటే రేపు, స్వహ అంటే ఏమిటి రేపు, ఆ కార్యం అంటే రేపు చేయవలసిన కార్యం అద్య కుర్వీత అంటే ఈ రోజే చెయ్యి, రేపు చెయ్యాలనుకున్న పని ఏం చేయాలి ఇప్పుడే. గురువు గారండి మీకు ఎల్లుండి ఇస్తానండి డబ్బులు అనకూడదు, రేపు ఇస్తానన్నానా అయితే ఇప్పుడు ఇచ్చేస్తానన్నా, ఎల్లుండి పంపుతానండి, 10 రోజుల తర్వాత పంపుతానండి, 7 తర్వాత పంపుతానంటే ఏమో ఏం తెలుసు, మన బుద్ధి ఎలా మారిపోతుందో, ఆ సమయానికి ఏ కాలం ఎలా ఉంటుందో మనకు తెలియదు. సహ కార్య మధ్య కుర్వీత అంటే రేపు చెయ్యవలసిన పని ఈ రోజే చెయ్యి, మధ్యాహ్నం చేసే పనిని పొద్దున్నే చేసే వాయిదా వేకు. పూర్వాహ్నేచ అపరాహ్నికం, అపరాహ్నంలో చెయ్యాలనుకున్న పని పొద్దునే చేసి, మధ్యాహ్నం భోజనానికి రండి అన్నవాడికి పొద్దున్న రాగానే పెట్టేయి వస్తే, మధ్యాహ్నం దాకా ఆగకు, వచ్చి కూర్చోబెట్టివాడిని. నేను రెండింటికి భోజనానికి రమ్మంటే పదింటికి వచ్చేసావా? చచ్చిలు తడుగుతా. నేనేం తినకుండా వచ్చానండి, మీరు భోజనం పెడతారంటే తినకుండా వస్తున్నా. అంటే నేను 2 o'clock పిలిచి అప్పటిదాకా ముడ్డి మార్చుకుని కూర్చో అనకూడదట. అక్కడ ఖచ్చితంగా వెంటనే పెట్టి పంపి పూర్వాహనేచ అపరాహనికి ఎంత బాగా చెప్పాను అని. దీనిని కబీర్ దాస్ గారు హిందీలో దోహా రూపంలో రాశారు. కాళ్ళు కరేసో ఆజుకరై ఆజుకరైతో అబ్బో పల్లమే పరలయ హోయగి బహురిక రోగేకం. అంటే రేపు చెయ్యాలనుకున్న పని ఈరోజు చేయి, ఈరోజు అనుకున్న పని ఇప్పుడే చేసే, ఒక్క క్షణంలో ప్రళయం వస్తుంది, ఆ తర్వాత నువ్వేం చేయగలవు? చేయలేవు. పాపం నాకు తెలుసున్న శిష్యుడు సెక్రటేరియట్లో ఉద్యోగం చేస్తున్నాడు, వాళ్ళకి పెర్మనెంట్ చేయడానికి సంతకం పెట్టాలి కాసేపట్లో సీఎం గారు. ఇంతలో ఆ రోజు ఏదో కొంచెం తేడా వచ్చింది, ఈలోపు హెలికాప్టర్లో వెళ్ళారు, సంతకం ఆగిపోయింది. వీడు ఉద్యోగం అంతే, రేపు చేయాలనుకున్న పని ఈరోజే చేసేస్తుంటే వాడికి ఉద్యోగం ఇచ్చేసి వెళ్ళిపోయినట్టు అయిపోయింది అనమాట. చెప్పలేం, మన చేతిలో ఏం లేదు, అందుకని చెబుతున్నాను అన్నమాట. అందుకని ఏం చెప్పాడు, క్షణం మీద చేయాల్సిందే. మనుష్యుడు వాడు బతికాడా లేదా, పొలాలు ఆపణాలు గృహాలు ఇవన్నిటినీ ఇతరులకు ఇచ్చాడా లేదా, కుటుంబం కోసం చూస్తున్నాడా లేదా, వీడు అందరికీ రాతకోతలు రాసేదాకా ఆగుదామా, పెళ్ళం దగ్గరుందా లేదా, రాత్రి నిద్రలో పోయాడా పగలపోయాడా, వీటి కోసం మృత్యువు నిరీక్షించదు అని చెప్పారు. పదే పదే శ్లోకం చెప్పకపోయినా నహి ప్రతీక్షతే మృత్యు, అంటే మృత్యువు ఎవరి కోసం ఆగదు. ఇదే దానిని మీకు గుర్తుందో లేదో ఆత్రేయ ఒక పాట రూపంలో రాశాడు. ఇందులో ఉన్న ఈ శ్లోకాలే, తాళి కట్టిన మగడు లేడని తరలించుకుపోయే మృత్యువాగదు. ఇదే నహి ప్రతీక్షతే మృత్యు, కృతం వాస్యన వా కృతం, నువ్వు చేసావా లేదా, మొగుడున్నాడా లేడా, పెళ్ళం ఉందా లేదా, ఇవేమి మృత్యు దేనికోసం నిరీక్షించదని చెప్పేశారు. అయితేనే మానవుడు ఏం చేస్తున్నాడు, మా పొలం అండి, మా ఇల్లు అండి, అదండి ఇదండి అనుకుంటున్నాడు. కానీ గొర్రెవే పిల్లని తోడేలు తన్నుకుపోయినట్టుగా మృత్యుదేవత మన కోసం సిద్ధంగా ఉంటుంది, చిన్ని కోడి పిల్లని ఒక గ్రద్ద తన్నుకుపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మృత్యుదేవత పైన ఉంటాడు. కోడి పిల్లని తన్నుకుపోయినట్టుగా గ్రద్ద ఈ మృత్యువు తన్నుకుపోతుంది. రెండు ఉదాహరణలు చెప్పాడు, గొర్రె పిల్లని తోడేలు ఎత్తుకుపోతుందిట, ఆడతోడేలు పైగా, అది కూడా ఆడతోడేలకి వాటం ఎక్కువ. గొర్రె పిల్లలు కనపడితే మాత్రం ఆడతోడేలు లడుక్కులు పట్టుకుపోతుంది, మళ్ళీ మగతోడేలు కాస్త వెనక ముందు చూస్తుందిట. అందుకని మనకేం చేశారు అగ్నిహోత్రుల వారు, ఆడుతోడేలు గొర్రె పిల్లని తన్నుకుపోయినట్టుగా కోడి పిల్లని గ్రద్ద తన్నుకుపోయిన విధంగా మృత్యుదేవత మనల్ని తన్నుకుపోతుంది. కాలానికి ఇష్టుడు లేడు, అనిష్టుడు లేడు. ఆయుర్దాయం ప్రారంభ కర్మ, ఇవి పూర్తి కాగానే మృత్యు హఠాత్తుగా వస్తుంది, జీవుణ్ణి ఎత్తుకుపోతుంది. కాలం రాకపోతేనో నా ప్రాప్త కాలో మ్రియతే విద్ధ శరశతైరపి. శరశతములు అంటే 100 బాణాలు, 100 కొద్ది బాణాలతో టపటపటప్పు కొట్టిన ఆయుర్దాయం ఉంటే అన్ని గురిదెప్పి వెళ్ళిపోతాయి, అవి తగిలిన వాడికి ఏమవుదు. పొద్దున మా ఇంటి పక్కన ఒకడు పెద్ద బాంబు వెళ్ళిపోయింది, చచ్చాడు అనుకున్నావు దెబ్బకి. మా బిల్డింగ్ పక్కనున్న డాక్టర్ గారి బిల్డింగ్ కదిలిపోయే పునాదులతో సైతంగా ఇంట్లో అక్రమంగా బాంబులు తయారు చేస్తున్నాడు. ఆ బాంబు సరిగ్గా కర్మగల పక్కనే, మాకు వాళ్ళకి గోడ ఒక్కటే సరిహద్దు. ఆ దెబ్బకి కాఫీ గ్లాసు మా అమ్మగారి చేతిలో ఉన్న గ్లాసు ఏమో ఆ గ్లాసు చేతిలో కూడా కిటికీలో పెట్టిందిట, కిటికీలో పెట్టిన గ్లాసు 1/2 కిలోమీటర్ దూరం పడింది. నా చేతిలో ఉన్న పాల గ్లాసు చోట పడిపోయింది. లోపల పైన అటకల మీద ఉన్న బూదంతా నేల మీద డబడబడబడ పడిపోయింది, ఎప్పుడు దులపలేదు అంత బూదాల మేము, అలా పడింది. పక్కన డాక్టర్ గారి దాంట్లో అద్దాలు పగిలాయి. ఆ దెబ్బకి వాడి గోడంతా పడిపోయింది, వాడు వచ్చి నేల మీద రోడ్డు మీద పడిపోయాడు. కానీ అదృష్టం చెప్పమంటారా, పోయే కాలం రాలేదు, మృత్యుదేవత ఎక్కడో అనుగ్రహించింది. ఆ బాంబు పేలికి వచ్చినటువంటి పొగ కనీసం 20 నిమిషాలు ఉంటూ ఉందండి, మొత్తం గతగతలాడిపోయింది ఆ ట్రాక్ అంతా, ఆ సందంతా. కానీ వాడికి చేతులు ఊరికే కట్లు వేయడానికి వరకు మాత్రం ఉన్నట్టు ఆపరేషన్ చేశారు, వాడు ఏం చావలేదు, చేతులు మాత్రం దెబ్బలు తగిలేంది. అది యోగం అంటున్నాను. అంత బాంబుకి ఇంకోటి ఎవడనైతే ఆందీసుపాటు ముక్కలు ముక్కలు అయిపోవాలి. మీరు ఆలోచించండి, మా బిల్డింగ్ ఎదిరిందంటే బిల్డింగ్లో ఉన్న బూజు కూడా అటకల మించి కిందకి రాలిపోయిందంటే, గూట్లో పెట్టిన పాల గ్లాసులు కాఫీ గ్లాసులు కింద పడిపోయి అంటే, గ్యాస్ స్టవ్ మీద ఉన్న గిన్నె తిరగబడిందంటే ఎంత కంపం అది. ఎదురుగుండా ఉన్న హాస్పిటల్ గ్లాసులు పగిలాయంటే వాడొచ్చి రోడ్డు మీద పడిపోయాడు. కానీ
ఈ చేతులు కొంచెం ఊరికే ఫ్రాక్చర్ అయ్యాయి, వాటి కట్లేశారు, మొత్తమే సెట్ అవుతాట ఆపరేషన్ తోటి. ప్రాణం పోలా, కళ్ళు పోలా, ఇంకోటి పోలా. మరి ఎంత అదృష్టం! ఇక్కడ అదే చెప్తున్నాడు, ఆయువు ఉంటే ఎంత బాంబు వచ్చినా బతుకుతాడు, ఆయువు ఉంటే వందల కొద్ది బాణాలతో కొట్టినా బతుకుతాడు. కుశాగ్రేణాపి సంస్పృష్ట ప్రాప్త కాలు అన్న జీవతి, పోయే కాలం వస్తే ఊరికే వేళకోవడానికి ఓ దర్భ తీసాల విసిరాడు. ఇప్పుడు లేనిపోను కూడా విసిరితే ఏం డేంజర్. ఆ దర్భల విసిరగానే చచ్చిపోయాట ఒకడు. మీరు చూడండి, అప్పుడప్పుడు సైకిల్ తగిలి ముసలావిడ చచ్చిపోయింది మన రోడ్డు మీద. సైకిల్ ఇలా కొస తగిలి అంటే ఆవిడికి పోయే కాలం వచ్చింది. ఈ సైకిల్ అని పెట్టుకున్నారు, లక్ష రూపాయలు లాగారు. వీడికి లక్ష పోయే కాలం, ఆవిడికి పోయే కాలం కాదు వీడికి. అంచేత ఆ మరీ ముసలి వాళ్ళతో చాలా డేంజర్. వాళ్ళ దగ్గరకు రాగానే నేను కారు ఆపేస్తాను, ఎందుకంటే నా దగ్గర 7 లక్షలు ఆగుతారు లేనిపోరు కూడా. ముందు నేను ఇక్కడ ఇదో ఇబ్బంది. వాళ్ళు ఉఫ్ఫంటే పడిపోవడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు తినగా ఉండక రోడ్డు మీద అడ్డంగానే నడుస్తారు, వినపడదు, ఇది ఒక గొడవ కనపడదు పాపం. అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చెప్పొచ్చేది, కుశాగ్రేణ దర్భతో కొడితే చచ్చిపోతారట పోయే కాలం వచ్చినప్పుడు. ఇంకా దానికి కారణం ఉండదు, మనం చూస్తూనే ఉంటాం. రోడ్డు మీద పడింది ఒక పాప, పెద్ద దెబ్బ కూడా కాదు, చిన్ని దెబ్బ తగిలింది, ఆసుపత్రికి వెళ్ళారు, సాయంత్రం ఆసుపత్రిలో చచ్చిపోయింది, గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇది ఈనాడులో మన వారం క్రితం వార్త. అది యోగం లేకపోవటం అంటారు. ఎందుకు చచ్చిపోతామో తెలియదు. హాయిగా పడుకుంటాడు, వెళ్ళిపోతాడు. బాంబు తగులుతూనే ఏమోడు వాడు. వీడు చచ్చిపోతాడు అనుకున్నవాడు తావాడు, సుఖంగా ఉన్నాడు అనుకున్నవాడు వెళ్ళిపోతాడు. ఇలాగే ఉంటాయి కాల ప్రభావాలు. ఔషధాని నా మంత్రాద్యాస్త్రాయంతే మృత్యునాన్వితం. నువ్వెన్ని మందులు వేసుకున్నా, ఔషధాని అంటే మందులు కానీ, నా మంత్రాద్య మంత్రములు కానీ మృత్యువు నుంచి మాత్రం రక్షించవు. మంత్రము నీకు మోక్షం ఇస్తుంది, అకాల మరణం లేకుండా చేస్తుంది. ఏ 70 ఏళ్లకో చావలసిన వాడు పాపాల వల్ల 60 ఏళ్ళకే తస్తే, అటువంటిప్పుడు మంత్రం ఈ అకాల మరణం తగ్గించి మళ్ళీ 10 ఏళ్ళ అయోధ్యం ఇస్తుంది. తప్ప నీవు 60 ఏట గ్యారంటీగా చచ్చిపోవలసి వస్తే అప్పుడు ఈ మంత్రములతో నువ్వు రక్షించుకోవాలనుకున్నా రక్షించుకోలేవు. మంత్ర జపం వల్ల మోక్షానికి దివ్యలోకాలకి మాత్రమే విడతావు అని విష్ణువు చెబుతున్నాడు. కాబట్టి మంత్రములు, ఔషధములు ఇవేవి మృత్యుగ్రస్తుణ్ణి రక్షించవు. లేగదూడ తల్లి దగ్గరకే వెడుతుంది, తల్లిని కనిపెట్టేస్తుంది. అలాగే మన పూర్వజన్మకృతమైన కర్మే మన కర్తని అనుసరిస్తుంది. అంచేత మృత్యువుని గురించి శోకం విడిచిపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో మీరు ఆచరించవలసిన ధర్మాచరణములు చెయ్యండి. ఈ ధర్మాచరణల్లో కూడా చెప్పాడు ఎవరెవరికి ప్రాయశ్చిత్తములు ఏమేమిటి, ఏమేం చేస్తే ప్రాయశ్చిత్తము. ఆ ప్రాయశ్చిత్తములు చాలా జాగ్రత్తగా వినాలి. చాలా తేలిక. కొన్ని కొన్ని పాపాలు ఇప్పుడే మనం తెలిసేసుకుని వాటి గనక ప్రాయశ్చిత్తం చేసేసామంటే ఇంకా భవిష్యత్తులో దోషం ఉండదు. కాకపోతే రోజు చేయకండి అంతే. రహస్య ప్రాయశ్చిత్తాన్ని పుష్కరుడు అనేవాడు చెబుతున్నాడు. పుష్కర పురుషుడు అంటే విష్ణుమూర్తిలోనే ఉన్న ఒకనొక దివ్యశక్తి బ్రహ్మరూపంలో భూలోకానికి వచ్చింది. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని పుష్కరం అంటాం. ఎన్ని పాపాలైనా 1 నెలాళ్ళు పురుష సూక్తం చెప్పించిన వాడికి పోతాయి, గుర్తుపెట్టుకోండి. అందుకే అర్చకులకి వాళ్ళకి కొన్ని దోషాలు టక్కన ఎందుకు పోతున్నాయి అంటే పురుష సూక్తం రోజు చదువుతారు కనుక. అర్థమైందా మీకు? అంచేత వాళ్ళ దోషాలు మనం ఎత్తకూడదు, కారణం అదే. వాళ్ళకి పాపమే ఉండదు. 4 నెలలు పురుష సూక్తం చదివితే ఆ పాపం ఢామ్మని పోతుందట. రోజు చక్కగా పురుష సూక్తం భక్తి శ్రద్ధలతో చదువుతూ ఉన్న వాళ్ళకి ఇంకా పురుష సూక్తం చదివేటటువంటి వాళ్ళకి పాపం ఎక్కడిది అన్నాడు. అఘమర్షణ సూక్తం ఉంది, అఘమర్షణ సూక్తం చదివితే 3 సార్లు సర్వపాప విముక్తి అవుతాడు. సంధ్యావందనం చేస్తే తెలుస్తుంది, యదన్నా ఆత్కురుతే పాపం తదన్నా ఆత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యా ఆత్కురుతే పాపం తద్రాత్ర్యా ఆత్ ప్రతిముచ్యతే అని. ఏ ఉదయం చేసిన పాపం ఆ ఉదయమే పోగాక. అందుకే సంధ్యావందనం చేయకపోతే వాడు సంధ్యా విహీన పశవ సమాన పశుభిస్ సమాన. సంధ్యావందనం చెయ్యని వాడు ఇంకెన్ని మంత్రములు చేసినా వాడు పశువులతో సమానము, వాళ్ళకి అంత తేలిక కాదు, వాళ్ళకి మోక్షం. అలా అయితే మేము సంధ్యావందనం చేయట్లేదండి, మాకు మోక్షం రాదని వెంగెట్టుకోకుండా ఉండడానికే గురువును చూపించాడు యోగంలో. అది ఆడవాళ్ళకి ఎలాగో సంధ్యావందనం కూడా లేదు, పెద్ద ఇబ్బంది లేదు. ఒక మగవాళ్ళకే కదా సంధ్యావందనం చేయకుండా ఇంకెన్ని చేసినా దండగే. అప్పుడు మోక్షానికి ఒక గురుపాదాశ్రయం తప్ప మరొకట్లేదు. మొత్తం మీద సర్వపాప విముక్తట. ఏ పూట పాపం ఆ పూటే పోగొట్టే అద్భుతమైన దివ్యమైన శక్తి అఘమరషణంలో ఉంది. భేదం జపం చేయటం వల్ల, ప్రాణాయామం వల్ల, గాయత్రీ జపం వల్ల, వ్రతం వల్ల, వీటి వల్లే మన పాపములు తొలగిపోతాయి. ఇంకా కొన్ని పాపాలు ఉన్నాయి, వాటికి ఏం చెప్పారు అంటే ఏమేంటా పాపాలు?
హోటళ్ళలో ఎక్కడ పడితే అక్కడ తినడం ఎవరికైనా మంచిది కాదు. అందులో బ్రాహ్మడికి మరీ దోషం. చక్క ఫలానా తోట మంచి హోటల్ అండి, బలి ఓపెన్ చేశారండి. ఆయన హోటల్లో భోజనానికి వెళ్ళిపోతారే, క్యాటరింగ్ పెట్టేసుకుని. అలాంటి వాళ్ళకి ఈ పాపం ఎలా పోతుంది? శిరోముండనాత్ ఏ ద్వారకా తిరుమల వెళ్ళిపోయి గుండు గీయించేసుకో. మగవాళ్ళు అంటే గుండు గీయించుకుంటారండి, మరి లేడీస్ అంటే దానికి ఏం చెప్పారు? 3 రోజులు ఏకభక్తం చేస్తే ఆ పాపం పోతుందట. 3 రోజులు ఏకభక్తం, కార్తీక మాసంలో కానీ మాఘ మాసంలో కానీ. కార్తీక మాసంలో చక్కగా ఏకభక్తం చేసేస్తే రోజు తరచుగా వారానికి ఒకసారి కొడుకు కోడలు కూతురు మనవడు అందరం కలిసి సరదాగా హోటల్కి వెళ్ళి ఫోన్ చేసేసి వస్తుంది. ఈ మధ్య ఎక్కడ చూసినా హోటల్ కూళ్ళు. అది ఎప్పుడు చెప్పారంటే, ఇప్పుడు పొరపాటున మీరు ఏ ఢిల్లీయో వెళ్ళారు, పొరపాటున కదా వెళ్ళారు, అప్పుడు అక్కడ మనకి తెలిసిన వాళ్ళు లేరు, అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు ప్రాణాపాయ స్థితి అంటారు దాన్ని. ఊళ్ళో ఉన్నంత వరకు తినద్దన్నాడు.